श्रूयतां राक्षसश्रेष्ठ वचो मे सारवत्तया नीयतां स्वगृहे मेहि सद्भक्त्या लिंगमुत्तमं भूमौ लिंगं यदा त्वञ्च स्थापयिष्यसि तत्र वै स्थास्यत्यत्र न संदेहो यथेच्छसि तथा कुरु. రావణ, నీ తపస్సుకి మెచ్చుకున్నాను గనక నీవు అడిగితే లింగం ఇచ్చి తీరాలి. కానీ నా జ్యోతిర్లింగానికి కొన్ని నియమాలున్నాయి. నాలో ఉన్న అపూర్వమైన వెలుతురుని, తేజస్సుని లింగంగా మార్చి నీకు ఇస్తున్నాను. ఈ లింగం జాగ్రత్తగా పట్టుకెళ్ళు. ఎక్కడైనా నేల మీద లింగం పెట్టావా, ఆ లింగం అక్కడే అతుక్కుపోతుంది, ఇంకా స్థిరంగా అక్కడే ఉంటుంది. ఇక ఆ తర్వాత నువ్వు కాదు కదా, నేను కూడా అక్కడి నుంచి కదలలేను, నా శక్తి కూడా అక్కడి నుంచి పనిచేయదు. ఆ లింగం కలియుగాంతం వరకు అక్కడే ఉంటుంది. ఇది నా నియమం. కాబట్టి దారిలో ఎక్కడా ఈ లింగం పెట్టకూడదు. జాగ్రత్త సుమా అనగానే నేను ఎందుకు పెడతానండి నేల మీద? ఆ లింగాన్ని ఇంటికి పట్టుకెళ్ళి లంకలోనే పెడతానన్నాడు. ఇంకొక నియమం, ఈ లింగం పట్టుకెళ్ళిన వాడు ఆకాశయాత్ర చేయకూడదు, నేల మీదే నడిచెళ్ళాలి. ఇక్కడి నుంచి నువ్వు కాలినడకనే లంకకి వెళ్ళాలి. నువ్వేదో మహామహిమ ఉందని ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నిస్తే ఈ లింగాన్ని పట్టుకుని పైకి ఎగిరిన వెంటనే నువ్వు భంగమైన నేల మీద పడిపోతావు, ఇక నువ్వు లేవు. మూర్ఖుడా, కాలినడకన వెళ్ళు. అంటే అప్పుడు ఆయన దారిలో సముద్రాలు ఉంటాయి కదంటే, సముద్రాల మీద నడిచే శక్తి నీకు ఎలాగో ఉంది కనుక అక్కడ కూడా నడిచే వెళ్ళు, ఆకాశంలో ఎగరకుండా నీళ్లలో నడుచుకుంటూ పో అన్నట్టు. అంతవరకు వెసులుబాటు ఇచ్చావు కనుక నీళ్ళైనా నిప్పైనా నడుచుకుంటూ వెడతాను అని ఆ లింగాన్ని చేత్తో పుచ్చుకొని బయలుదేరాడు వాడు. అలా మరి అందుకే అంతకాలం పట్టింది. ఆకాశగమనంలో అయితే వాడు క్షణాలు వెళ్ళిపోట్టండి, చాలామందికి అనుమానం కూడా రావాలిగా. వాడు ఆకాశగమనంలో అయితే కైలాస పర్వతం నుంచి బయలుదేరితే హుమ్ అంటే అక్కడికి వెళ్ళగలడు. ఆకాశగమనం నిషేధం అంటే అక్కడ. అందుకే కాలినడకన బయలుదేరి వెళ్ళాడు. కొంతసేపటికి వాడికి తెలియకుండానే మూత్ర విసర్జనకి వెళ్ళవలసిన కర్మ పట్టింది. రావణాసురుడు మలమూత్రాలు అదుపులో పెట్టుకున్నవాడు. కానీ ఇప్పుడు శివ పరీక్ష చూసే, శివుడు ఎంత పరీక్షిస్తాడో. ఒత్తప్పుడు 4-5 గంటలు నిగ్రహించుకునేవాడు కూడా ఉపన్యాసానికి వచ్చి కూర్చోగానే మధ్యలో లేచి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అక్కడ పెడతాడనమాట, వీడు ఈ గంట గంటన్నర కూర్చుంటాడో లేడా అని తంటా మంటా పెడతాడు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, ఈ జ్యోతిర్లింగం చేతిలోకి రాగానే రావణునికి పట్టుకుంది బాధ. ఆసీన్ మూత్రోత్సర్గ కామో మార్గేహి శివమాయ. దారిలో మహారాష్ట్రకి రాగానే అతడికి నిగ్రహించుకోలేనంత బాధ, మూత్ర విసర్జనకి వెళ్ళవలసిన బాధ వచ్చేసింది. ఆపుకోలేకపోయాడన్నాడు ఆయన. తత్ స్తంభితం నశక్త, వ్యాసుడు రాసిన మాట, స్తంభింపలేకపోయాడు. అంటే కాసేపు కూడా అదుపులో పెట్టలేకపోయాడు వాడు. మహాబాధపడిపోయాడు. అయ్యా, బాధ బస్సుల్లో అప్పుడప్పుడు కారుల్లో ప్రయాణం చేసేటటువంటి జీవులకు తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఎక్కడ కారు ఆగుతున్నాను చూస్తారు, రోడ్డు మీద ఆపలేరు. ఆ సమయంలో దిక్కుమాల టోల్గేట్ వాళ్ళు ఉంటారే, అక్కడ కనుక ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా వాడు బాధ అంతా కాదు ఇంత కాదు. అప్పుడు ఆయన అటు చూశాడు ఇటు చూశాడు. ఈయన అదృష్టం, అక్కడ ఒక గోపాలకుడు కనబడ్డాడు, గోవులు కాసుకునేవాడు. వెంటనే గోపాలకుడిని పిలిచేట, ఒరే బాబు ఇలా రానగానే వాడు వచ్చేట. ఎవరు బాబు తమరంటే, నా గురించి నీకు తెలియదా, దశాస్యుండి దశకంఠుండి రావణాసురుడు అన్నట్ట. అమ్మ బాబు రావణ అని వాడు హడులెత్తి పారిపోయాడు. పారిపోకనైనా, నేను రావణాసురుడైనా అందరికీ పాపాత్ముడిని కాను, కొంతమందిని నాకు విరోధులైన వాళ్ళని మెడ విరిచి నెత్తురు గడగడ తాగి అవేవో డ్రింకులు తగ్గుతారు కదా, ద్రాక్షారసం దానిమ్మ రసం, ఈ మధ్యకాలంలో దిక్కుమాల థమ్సప్లు అవి తాగినట్టుగా నేను విరోధుల యొక్క తలల విరిచి మొండెం పుచ్చుకొని గడగడ వాడి రక్తం తగ్గుతాను. ఆ తర్వాత మాంసాన్ని కరాకర సాయంకాల పూట కొంతమంది బజ్జీలు నవ్వినట్లుగా, మిరపకాయ బజ్జీ నవ్వినట్టుగా, మరికొంతమంది పచ్చికూరల పేరుతో క్యారెట్ దుంప కరకరకర నవ్వినట్టుగా నవ్విలు తిని అవతల పారేస్తాను. కానీ నీలాంటి కుర్రాళ్ళ తోలికి రాను, నాకు ఒక చిన్న ఉపకారం నువ్వు చేస్తే శాశ్వతంగా నీకు నేను ఉపకారం చేస్తానన్నట్ట. అయితే నువ్వు కూడా కొంచెం మంచివాడివి అనమాట అనక, కొంచెం కాదు నాయన, చాలా మంచివాణ్ణి, మంచివాణ్ణి కనుకే నీకు లంచం ఇస్తానంటున్నాను. నువ్వు ఇలా రా, ఈ నా చేతిలో ఉన్నది జ్యోతిర్లింగం, శివుడిచ్చిన లింగం. ఈ లింగం కాసేపు నువ్వు పట్టుకో, నేను ఈలోపు ఇక్కడే పక్కనే నా లోపల ఉన్న కొన్ని బాధలు తీర్చుకుని కాళ్ళు గడుక్కొస్తాను. ఎందుకంటే మూత్ర విసర్జనకి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకుండా ఆ చేతులతో ఇది ఎత్తుకోకూడదు, ముట్టుకోకూడదు లింగాన్ని. అనగా, ఏమండి ఈ లింగాన్ని ఎంతసేపు పట్టుకోవాలండి అన్నట్ట. ఏం వెంగలిలో మాట్లాడతావేమిట్రా నాయన, నేను వెళ్ళి ఆ పక్కకెళ్ళి రహస్యంగా కాలకృత్యం తీర్చుకుని పక్కనున్నటువంటి నీళ్లతో కాళ్ళు కడుక్కొని వచ్చేస్తాను. వచ్చి రాగానే ఈ లింగం నేను పట్టుకుపోతాను. ఈ పని చేసినందుకు ఈ భూమండలంలో నీవు కోరుకున్న చోట అగ్రహారం అగ్రహారం ఇచ్చేస్తాను గోపాలక అన్నట్ట. అప్పుడు ఆ గోవులు కాపరి సరే అని అన్నాడు. వెంటనే రావణాసురుడు తన చేతిలో ఉన్న జ్యోతిర్లింగం వాడి చేతిలో పెట్టాడు. ఆ జ్యోతిర్లింగం పట్టుకోగానే వాడు వణికిపోయి బాబు అన్నట్ట, మొయిలేకపోతున్నాను అన్నట్ట, కింద పెట్టేస్తున్నాను అన్నాడు. నాయన కింద పెట్టామంటే కొంప మొలిగిపోతుందిరా బాబు, ఈ లింగం ఎంత బరువుగా ఉన్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేస్తే మాత్రం అట్టే బరువు ఉండదు. ఏది ఒకసారి నేను చెప్పాను కదా, ఓం నమ శివాయ అనమంటే వాడికి నమశివాయ తిరగల, నమశివాయ అన్నట్ట. అయినా సరే ఆ లింగం కాస్త బరువు తగ్గిపోయి స్వల్పంగా మారిపోయింది, తేలికైపోయింది. ఓహో, నమశివాయ మంత్రానికి ఎంత బహిముందన్నమాట అన్నట్ట. అవును ఆయన, నమశివాయ అనకు వెళ్ళలేక చచ్చిపోతున్నాను. నేను నవవ్యాకరణ పండితుణ్ణి, సంస్కృత పండితుణ్ణి, ఎంత నరమాంసం తిన్నా నాకు స్పష్టంగా నాలుగు తిరుగుతుంది. ఓం నమశివాయ అంటే వాడికి ఏమో నోరు తిరగదు, ఓం నమశివాయ అన్నాడు. ఏదో ఒకటి తగలడు మొత్తం మీద నమశివాయ అని ఈ లింగానికి కాసేపు పట్టుకున్నాడు. అంటే దీన్ని బట్టి రావణాసురుడికి భాషాదోషం వస్తే వాడు తట్టుకునేవాడు కాదు, ఇంత పాపాత్ముడైన దిక్కుమలాడు వాడు సంస్కృత పండితుడు కదటండి, ఎటువంటి పాండిత్యం వాడిది, జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింపనిచ్చరి విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని ఇంతంత గొప్ప సమాసాలతో శ్లోకాలు రాసినవాడు, పంచచామరం వంటి శ్లోకాలు రాసినవాడు వాడు. అందువల్ల వాడు మొత్తం మీద ఈ గోపాలుడి చేతిలో లింగం పెట్టి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అక్కడ నుంచి నీళ్ళు ఎక్కడున్నాయని చూస్తూ పట్టాన్ని నీళ్లు దొరకట్లా, మహారాష్ట్రలో నీళ్ళు అంత తెలియ దొరకవు, అందుకని అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈలోపు వీడు అమ్మో నేను ఇంకా లింగం వయ్యలేకపోతున్నాను, ఎక్కడున్నావు రారా బాబు అన్నట్ట, వస్తున్నాను వస్తున్నాను అనే లోపు కింద పెట్టి వెళ్ళిపోయాడు. దాంతో రావణాసురుడు హడిలిపోయాడు, మహాబాధపడిపోయాడు. ఆ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి దాన్ని పెకలించడానికి మహాప్రయత్నం చేశాడు. గట్టిగా పట్టుకుని పెకలిస్తూ ఉంటే భూమి మొత్తం కదిలిపోతుంది, పర్వతాలు పగిలిపోతున్నాయి, కానీ లింగం కదలడంలా. అప్పుడు వాడు ఏడ్చి పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు, నాయన భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ లింగం ఇక్కడ ఇరుక్కుపోయింది, నీ జీవితంలో ఈ జ్యోతిర్లింగాన్ని పెకలించలేవు, ఈ జ్యోతిర్లింగం ఇక్కడేమో కొన, తుదేమో బీహార్లో ఇప్పుడు జార్ఖండ్ అంటున్నామే ఆ ప్రాంతంలో, ఈ రెండు ప్రాంతాల్లో ఉంటుంది, ఈ జ్యోతి అక్కడిదాకా వ్యాపిస్తుంది, ఈ రెండు ప్రాంతాల్లో నేను జ్యోతిర్లింగంగా చివరిదాకా ఉంటాను. ఈ లింగాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని పెకలించడానికి ప్రయత్నించినప్పుడు నీ శరీరం అంతా గాయమైపోయింది. ఆ లింగాన్ని గట్టిగా పట్టుకుని వాడు పైకి ఎత్తుతుంటే భుజాలు చీరుకుపోయాయిట, ఎముకలు విరిగాయి, నెత్తురు వచ్చింది. ఈ నెత్తురది తొలగించి నీ గాయాలు మళ్ళీ మారిపోయేలాగా మచ్చ కూడా లేకుండా నేను చికిత్స అందిస్తున్నాను. భయంకరమైన గాయములకు చికిత్స చేసి నీకు వైద్యం చేయటం వల్ల నేను వైద్యనాథేశ్వర లింగం అనే పేరుతో కలియుగాంత వరకు ఇక్కడ కొలువై ఉంటాను. దీనిని భక్తితో చూసినటువంటి వాడికి పాపాలు పోతాయి. జ్యోతిర్లింగమిదం శ్రేష్టం దర్శనాత్ పూజనాదపి సర్వపాపకరం దివ్యం భక్తివర్ధనముత్తమం. ఈ జ్యోతిర్లింగం నీకు చికిత్స చేసింది, నీ అనారోగ్యం తొలగించింది, నీ గాయాలు తొలగించింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, అందువల్ల వైద్యనాథేశ్వరం అని పిలువబడుతుంది. దీనిని దర్శనం చేసుకున్నా పూజించినా సకల పాపాలు తొలగిపోతాయి, భక్తి భుక్తి పెరుగుతుంది. ఎంతెందుకు తీవ్రమైన రోగాలు భవిష్యత్తులో మానవులకు వస్తాయి. కలియుగంలో కరోనా అనే ఒక దిక్కుమాలి రోగం వస్తుంది. ఆ రోగం వచ్చిన వాళ్ళు ఈ వైద్యనాథేశ్వర లింగాన్ని భక్తితో తలుచుకున్నా, ఈ కథ శ్రద్ధతో విన్నా, లేక దర్శనం చేసుకున్నా వాళ్ళకి మాత్రం కరోనా రోగం రాదు. భీకరమైన అనేకమైన రోగాల నుంచి విముక్తి కలిగించే శక్తి ఈ లింగానికి ఉన్నది. ఈ లింగాన్ని నువ్వు తరచుగా పూజించి ఆరోగ్యవంతుడవు కా అనగానే రావణాసురుడు బ్రహ్మానందం పొంది ఇంటికి వెళ్ళి తన తల్లికి విషయం చెప్పగానే, పోన్లేనాయన ఎలా అయినా నేను ప్రజలు తలుచుకుంటారులే, నువ్వు పాపాత్ముడమైనా తలుచుకుంటారు పుణ్యాత్ముడమైనా తలుచుకుంటారు అని ఆవిడే వచ్చి అప్పుడప్పుడు పూజించేది. ఈ లింగాన్ని పూజించడం వల్ల అంతకంతకి వీడికి ఆరోగ్యం పెరిగిపోయి మంచి బలవంతుడైపోయాడు వాడు. పూర్వం కంటే కొత్త బలం వచ్చిందిట, వైద్యనాథుడు ఆయన వల్ల ఈ వీడికి వైద్యం దొరుకుతుంది. తరచుగా వచ్చి ఆ లింగాన్ని కౌగిలించుకుని పూజించినప్పుడల్లా వాడికి కొన్ని కోట్ల ఏనుగులు బలం రావడం మొదలుపెట్టింది. దాంతో దేవతలు హడిలిపోయారు, శివుడి దగ్గరికి వెళ్ళారు.
రావణోయం దురాత్మా హి దేవద్రోహి కలహకుధీ.
దేవతలంతా ఒక రోజున శివుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. శివుడి దగ్గరికి వెళ్ళే ముందు అదృష్టవశాత్తు నారదుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. నారదుడి సలహా తీసుకున్న తర్వాత శివుడి దగ్గరికి వెళితే బాగుంటుంది అనుకున్నారు వాళ్ళు. అందుకని నారదుడికి నమస్కరించి, నారద, పరమ దుర్మార్గుడు ఈ రావణుడు అసలే బ్రహ్మవరాల వల్ల శివవరాల వల్ల గర్వించి ఉన్నాడు. అది సరిపోక ఈ మధ్యన వాడు జ్యోతిర్లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు భూలోకంలో. ఆ జ్యోతిర్లింగం లంకకి రాలేదు కాబట్టి కొంత బతికిపోయాం. కానీ వాడు తరచుగా జ్యోతిర్లింగాన్ని భక్తితో పూజిస్తున్నాడు. పూజించినప్పుడల్లా వాడికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. వాడి శరీరానికి అది వైద్యం ఇస్తోంది, ఆరోగ్య వైద్యం ఇస్తోంది. వాడు అలా ఆ లింగాన్ని పూజించినంతకాలం వాడిని మేము చంపలేము. వాడిని మేము చంపకపోతే వాడు మమ్మల్ని దుంపతెప్పి చంపుతున్నాడు. ఈ దుర్మార్గుడి బాధల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? ఆడవాళ్ళకి రక్షణ లేదు, గ్రహాలకి దిక్కు లేదు, నక్షత్రాలకి దిక్కు లేదు, పంచభూతాలకి దిక్కు లేకుండా అయిపోయింది అనగా రావణుడు అన్నాడు, దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఈ వైద్యనాథేశ్వర లింగాన్ని వాడు మర్చిపోతేనే వాడు చస్తాడు. వైద్యనాథ లింగాన్ని వాడు మర్చిపోవాలి, దానికి ఒకటే మార్గం, శివ శాపానికి గురవ్వాలి. మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఈశ్వరుడు అష్టమి, నవమి, చతుర్దశి ఈ మూడు తిథులలో అమ్మవారితో కలిసి కైలాస పర్వతం మీద తాండవ నృత్యం చేస్తాడు. తాండవ నృత్యం చేసినప్పుడు ఈ దుర్మార్గుడు కైలాస పర్వతాన్ని కదిలించాడా, పార్వతి శివుణ్ణి దెప్పుతుంది, శివుడు వాడిని శపిస్తాడు. ఆ శాపం వల్ల వాడు వైద్యనాథలింగాన్ని మర్చిపోతాడు. మర్చిపోయాడా వాడు చచ్చిపోతాడు. మీరు ఏదో రకంగా వాడిని రెచ్చగొట్టి కైలాస పర్వతాన్ని పెకలించేలా చెయ్యండి అనగా వాళ్ళు అన్నారు, నారద ఇది మా వల్ల అవుతుందా? అసలు వాడిని చూస్తేనే అడిని పారిపోతున్నాం మేము. అటువంటిది ఆ పాపాత్ముడిని శివ కైలాస పర్వతం ఎత్తమని మేము చెప్పడమా? బాబాబు ఈ సలహా ఇచ్చావు కదా నువ్వు, నువ్వే పని చెయ్యి అన్నట్టు వాడు. ఓ సామెత ఉంది వెనకటికి, నీ నెత్తి మీద ఏదో ఉందన్నట్టు వాడు, ఉందా తీసేయి అన్నట్టు వాడు. ఎవడు చెప్పాడు వాడిని తీయమన్నాడు, నీ నెత్తి మీద ఏదో ఉంటే నువ్వే తీయి అన్నట్టుగా నారదుడు సలహా ఇచ్చినందుకు, నారద శివానుగ్రహానికి రావణుడు దూరం అయ్యేటట్టుగా నువ్వే చేయమనగానే, సర్లే నీకోసం ఆ పని చేస్తాను అని దేవకార్యం చక్కబెట్టడానికి నారదుడు రావణుని దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడికి నారదుడు అంటే మాత్రం భక్తి అండి. అసలు నారదుడిని ఎవరు గౌరవించరు ప్రపంచంలో? నారదుడు ఎక్కడికి వెళ్ళినా వాడికి బ్రహ్మరథమే. హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, వైకుంఠానికి వెడతాడు, కైలాసానికి వెడతాడు, ఇంకో బ్రహ్మలోకానికి వెడతాడు, దేవలోకానికి వెడతాడు, జీవలోకానికి వస్తాడు. ఎక్కడికి వెడితే అక్కడ ఎలా ఉండాలో ఆయన దగ్గర చూసి తెచ్చుకోవాలి మనం. దుర్యోధనుడి దగ్గరికి వెడతాడు, శిశుపాలుడి దగ్గరికి వెడతాడు, ఇంకో పశుపాలుడి దగ్గరికి వెడతాడు. రావణుడి దగ్గరికి వెళ్ళగానే రండి తాతగారు అన్నట్ట, రాక్షసోత్తమ నీ వంటి శివభక్తి కలిగిన వాడు ఎక్కడా లేడు, ఇక తపస్సులో నిన్ను మించిన వాడు లేడు, నిన్ను చూడగానే నా మనవడు అని నాకు ఎక్కడైనా ఆనందం వస్తూ ఉంటుంది. పులస్త్య ప్రజాపతి నా తమ్ముడు, వాడి మనవడివి అంటే మా సోదరుడి యొక్క మనవడివి, నా తమ్ముడి మనవడివి కనుక నాకు మనవడివే. ఆహాహా ఏమి నీ శక్తి, ఏమి నీ బలం అనగానే ఎప్పటికీ నా జన్మ ధన్యమయ్యింది. నారదుడు అంత తేలిగ్గా ఎవరిని మెచ్చుకోడని అందరూ అంటారు, నువ్వు నన్ను మెచ్చుకున్నావంటే తాతయ్య నిజంగా నేను గొప్పవాడే కదా అన్నట్ట. సందేహమేముంది కానీ అన్నాడు. అయ్యో సందేహం ఏముందంటావు, మళ్ళీ కానీ అంటావు, ఏ కానీ యాగాని ఏమిటి అన్నట్ట. ఆయన మరి చెబుతున్నా విను, నువ్వు మహాతపస్సు చేసి వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా భూలోకంలో ప్రతిష్ఠించావు. నువ్వు తలుచుకుంటే కొండలు పిండవుతాయట, నువ్వు తలుచుకుంటే పంచభూతాలు తలకిందులు అవుతాయట. కానీ ఈ మధ్యన కొంతమంది అంటున్నారు, ఎంత గొప్పవాడైనా కైలాస పర్వతం పెకలించలేడు వాడు, శివుణ్ణి మాత్రం పైకి ఎత్తలేడు అంటున్నారు కొంతమంది. నీ బలం శివుడి దగ్గర పనిచేయదట కదా అన్నాడు ఈయన. ఏమండి నా బలం పనిచేయదండి శివుడి దగ్గర అనర్చగా ఇప్పుడు మూర్ఖుడు, వీడు మూర్ఖుడు కదా ఏమిటి, శివుడి దగ్గర నా బలం పనిచేయదా, శివుడంతా ఆయన బతుకంతా, నేను తపస్సు చేయబట్టి ఆయనకి పేరు వచ్చింది అన్నాడు ఈయన. అహంకారం అలా తండ్రికి వచ్చిందనమాట. ఎవండి ఎలా పడగొట్టాలో అలా పడగొట్టాలి. ఒక మూర్ఖుడు సర్వనాశనం ఇవ్వాలంటే వాడు రెచ్చగొట్టాలన్నమాట, నువ్వు గొప్పవాడు గొప్పవాడు నువ్వు చేయగలవు ఏదన్నా అంటే వీడు చేయకూడని పనులు చేసి చేతులారా సర్వనాశనమే చస్తాడనమాట. మనం ఎంతమందిని చూడలేదండి. కైలాస పర్వతాన్ని నువ్వు పెకలించలేవు అనగానే వీడు రెచ్చిపోయాడు. అప్పుడు నారదుడు నా మనవడు నువ్వు అనిపించుకోవాలంటే ఏం చేస్తావో తెలియదు, శివుడు పార్వతితో కైలాసం మీద తాండవం ఆడుతున్నప్పుడు ఆ కొండ మొత్తం పీకి తీసుకొచ్చి పక్కన పెట్టు, అప్పుడు కొండదెత్తిన నా మనుమండు మహానుభావుండు అంటాను. అనగానే నీ పేరు నిలబెడతాను తాతయ్య, ఇప్పుడే బయలుదేరతానన్నట్టు. ఇప్పుడు కదా అష్టమిదా కాదు, లోపల వరితుష్ట అష్టమిదాకాగ్రా నువ్వు తిట్టుకుంటూ పైకి మాత్రం విశిష్ట అష్టమిదా కదా ఆగన్నట్ట, నువ్వు చెప్పావు కదా ఆగుతానన్నాడు. సరిగ్గా మాఘమాసం వచ్చింది, మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి వచ్చింది. ఆ రోజు కైలాస పర్వతం మీద మహానృత్యం చేశాడు శివుడు, తాండవం ఆడాడు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేశారు, భూలోకం నుంచి కొందరు మహర్షులు వచ్చారు, స్వర్గం నుంచి కొందరు వచ్చారు, పాతాళవాసులైన నాగులు వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా శివుడికి ఆనందం కలిగించారు. కొందరు మద్దెలలు వాయించారు, కొందరు బోరాలు ఊదారు, కొందరు పాటలు పాడారు, కొందరు శంభో శంభో అని నామస్మరణ చేశారు, కొందరు పంచాక్షరీ జపం చేశారు, అప్సరసలు కూడా శివుడితో కలిసి నాట్యమాడారు. అప్పుడు పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు నృత్యం నృత్యం నాట్యం ఇవన్నీ చేశాడు. నృత్యాల్లో చాలా తేడాలు ఉన్నాయి, అవన్నీ చూపించాడు ఆయన. ఆ సమయంలో శంకరుని అందరూ సంతోషపెడుతూ ఉన్న సమయంలో రావణుడు వచ్చాడు. నారదుడు చెప్పినట్టుగా శివుడు మంచి తాండవం ఆడుతున్నాడు, మమ్మల్ని గాలి కొదిలి వీళ్ళంతా ఆటలు పాటలు పాడుకుంటారా, ఈ కొండని పెకలించి పక్కన పెట్టేద్దాం అనుకున్నట్ట అనుకుని కిందకి వెళ్ళాడు. కొండ కింద చేతులు 20 చేతులు పెట్టాడు, 10 తలలు ధరించాడు. ఆ కొండను హుమ్మని పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. అంత తేలిగ్గా కదలలేదు, కానీ వాడు మూర్ఖుడు కదా. అందులో అంతఃపురమే వైద్యనాథేశ్వరులింగాన్ని కూడా పూజించాడేమో ఎక్కడ లేని బలం వచ్చింది. ఆ బలంతో మొత్తం మీద కొండని పెకలించి 10 తలల మీద ధరించాట, దశ శిరస్సుల మీద కైలాస పర్వతాన్ని పెకలించి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇటు ఇటు కదిలాడు. కదలగానే పార్వతి పక్కకి పడిపోయింది, శివుడు కదిలిపోయాడు, ప్రమదగణాలు ఒరిగిపోయారు, పైన నృత్యాలు జరుగుతున్నవన్నీ భంగం అయిపోయాయి. ఇలా కదిలిపోతూ ఉంటే అప్పుడు పార్వతీదేవి పకపక నవ్వింది. ఏమి పార్వతీ నవ్వుతున్నావు, అసలే నృత్యం ఆగిపోయింది అని బాధపడుతుంటే అన్నాడు పరమేశ్వరుడు ఏమీ తెలియనట్టుగా. అప్పుడు పార్వతి ఏమందు వినండి, సచ్చిష్యస్య ఫలం జాతం సమ్యక్ జాతంతు శిష్యత శాంతాత్మనే సువీరాయ దత్తం యదతులం బలం. మంచి శిష్యుడి సంపాదించావుగా, గొప్ప శిష్యుడు ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయి. నీ శిష్యుడు బాగా చేశాడులే, మహాశాంత స్వభావంతో ఎవడడిగితే వాడికి లేదనకుండా వరాలు ఇచ్చేస్తావు. ఒకడికేమో నెత్తిమే చెయ్యడితే బూడిదైపోయే వరం ఇస్తావు, ఇంకో గాడిదకి ఇంకో వరం ఇస్తావు, ఇంకోటికి ఇంకో వరం ఇస్తావు. ఇప్పుడు వీడికి వైద్యనాథేశ్వర లింగం ఇచ్చావు, ఇంకేదైనా భవిష్యత్తులో ఆత్మలింగం అడిగితే అది కూడా ఇచ్చేయి, పర్వాలేదు మనం కూడా వెళ్ళిపోదాం వాడింటికి. ఇలాంటి శాంత స్వభావం కలిగి అడ్డమైన వాడికి వరాలు ఇస్తూ ఉంటే ఏమవుతుంది అని గట్టిగా అందండి. శాంత స్వభావం నీకు ఎక్కువైపోయింది, భక్తులు అడిగితే వెనక ముందు చూడకుండా వరాలు ఇచ్చేస్తూ ఉంటావు, అదే నీ కొంప ముంచుతున్నది. తగిన శాస్తి తగ్గిందా, ఇప్పుడు వాడు కొండ పీకి తీసుకెళ్ళి లంకలో పారేస్తాడు, సముద్రంలో పారేస్తాడు. ఇద్దరు సముద్రంలో బుడుంగు బుడుంగుని ములుగుతూ నాయన మమ్మల్ని మళ్ళీ బయటికి తీరా అని వాడిని ప్రార్థిద్దాం, రేపటి నుంచి ఈశ్వరుడి కంటే లంకేశ్వరుడు గొప్ప అంటారు అనగానే ఆ వెటకడానికి ఆయనకి ఎక్కడే కోపం వచ్చేసింది. వెంటనే మహాదేవుడు, రేరే రావణ దుర్భక్త మా గర్వం వహ దుర్మతే శీఘ్రం చతవ హస్తానాం దర్పఘ్నశ్చ భవేదిహ. ఓరి రావణ దుష్టుడా మూర్ఖుడా పాపి, పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటే అందులో అష్టమి నాడు విశిష్ట నృత్యం చేస్తూ ఉంటే దాన్ని భంగం చేస్తావా, నీ చేతులు నరికి నిన్ను చంపేవాడు ఒకడు పుడతాడు మానవ జాతిలో, శ్రీమన్నారాయణుడు రాముడు అనే పేరుతో పుట్టి నీ చేతులు నీ తలలో నరికి పారేస్తాడు, నీ తలలు గద్దలు ఎత్తుకుపోతాయి. ఇదిగో ఈ క్షణం నుంచి నువ్వు వైద్యనాథేశ్వర లింగం అనేది ఉందని మర్చిపోతావు, ఇక నీకు వైద్యనాథేశ్వర లింగం గుర్తుకు రాదు, దాని పక్క నుంచి వెళ్ళినా దండం పెట్టవు, ఆ పాపం వల్ల నీకు శక్తి రాదు. శక్తిహీనుడు అయిన నువ్వు ఆదిశక్తితో సమానురాలైన సీతామాతను అపహరిస్తావు, అపహరించిన కొద్ది కాలానికి సర్వనాశనం అయిపోతాం మూర్ఖుడా. ఈ ప్రపంచంలో కైలాస పర్వతం 7 కొండలు ఇటువంటి వాటి తోలికి వచ్చిన వాళ్ళందరికీ కుక్క చావు తప్పదని చెప్పించాడు. అందుకే ఎప్పుడు 7 కొండలు లేవు, 2 కొండలు ఉన్నాయి, 1 కొండ ఉంది అన్నవాడు ఎవడన్నా సరే వాడు ఎముకలు దొరకని చేస్తాం, అటువంటి వాటి తోలికి వెళ్ళకూడదట. ఏ భగవంతుడు మాట్లాడటండి, ఆయన సర్వాంతర్యం ఎంతైనా క్షమిస్తాడు, కానీ ఒక స్థాయి దాటి మన ఇష్టమైనట్టు రెచ్చిపోయి దేవతల ఆలయాలకు అపచారం చేసేస్తే, కొండలు కొండలు పిండి చేసేస్తే, ఎత్తిపారేస్తే ఏమవుతుంది? ఇదంతా రావణుడు వెళ్ళలేదు, ఇంతలో నారదుడు వచ్చాడు. ఏం నారద, ప్రొఫెసర్ తాతారు, తాతయ్య బాగుందా, నా బలం అంటే నాకు నచ్చావురా, ఇలాగే చెయ్యి, అప్పుడప్పుడు శివుడికి కాస్త శృంగభంగం చేస్తూ ఉండు అని లోపల నీకు శృంగభంగం అయ్యింది. ఈ శాపం గురించి చెప్పలేదు, చెబితే వీడు వీడి శివుడి కాళ్ళ మీద వీడి వరాలు అడుగుతాడు, అందుకని చెప్పకుండా భలే పని చేసావు. అయ్యింది ఏదో అయింది, ఈ కొండ ఎక్కడే పారే, ఒకసారి కొండ ఎత్తాక నువ్వు వీరుడు అని అర్థమైంది కదా, ఇంకీ కొండ ఎక్కడికి తీసుకెడతామని కానీ నువ్వు చెప్పావు కనుక ఈ కొండ ఎక్కడే పారేస్తున్నాను, డామ్మని పారేసి దర్జాగా ఇంటికి వెళ్ళిపోయాడు. అసలు వాడికి ఏమీ తెలియదు, ఈ మూర్ఖుడికి శాపం పెట్టినట్టు కానీ తనని చంపేవాడు ఒకడు పుడతాడని అన్నట్టు కానీ వైద్యనాథేశ్వర లింగం నువ్వు మర్చిపోతావు అని శివుడు అన్నట్టు కానీ తెలియక ఆనందంగా ఇంటికి పోయాడు. ఇంకా తన బలానికి వెర్రవీగాడు. ఆ రోజు నుంచి వాడి కర్మ గాలిపోయింది. శివాజ్ఞయాచ ప్రాప్తేన, శివుడి యొక్క ఆజ్ఞ వల్ల అసలు జ్యోతిర్లింగాన్ని మర్చిపోయాడు, అసలు వైద్యనాథ లింగం అనేది ఒకటి ఉందని విషయం మర్చిపోయాడు. దాని జోలికి వెళ్ళలేదు, దండం పెట్టలేదు. ఇది జరిగిన సరిగ్గా 14 సంవత్సరాలకి వాడి శిరస్సే వాడి శరీరమే విడిచిపెట్టేశాడు. ఇది పరమ పవిత్రమైన వైద్యనాథేశ్వర మహాత్మ్యం. రావణుని ధర్మమానని భూలోకానికి వచ్చింది, ఆ లింగాన్ని చేజోతులారా దూరం చేసుకుని మూర్ఖుడు భస్మీపటలం అయిపోయాడు. పుణ్యాత్ములు వైద్యనాథేశ్వర లింగం ఆయువుని పెంచుతుందని ఆరోగ్యం ఇస్తుందని గ్రహించి వీలున్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. నాయన నారద, ఈ జ్యోతిర్లింగాలన్నీ నీ మీద ఉన్న భక్తితో చెబుతాను, ఇదంతా బ్రహ్మ నారదుడికి చెబుతున్నాడు అనే విషయం మర్చిపోకూడదు, సౌరకాదులకు సూత్రుడు చెబుతున్నాడు, వేదవ్యాస మహర్షి రాశాడు, నేను మీకు చెబుతున్నాను. అందులో అంటాడు బ్రహ్మదేవుడు నారదునితో, పరమ పవిత్రమైనది వైద్యనాథేశ్వర లింగం, ఏ లింగానికి ఆ లింగానికి ఒక గొప్పతనం ఉన్నది, అందులో వైద్యనాథేశ్వర లింగం భవరోగాలకు కూడా మందు. మనం పుట్టాక చేసే ఎన్నో పాపాలు ఉన్నాయే, ఈ పాపాలన్నీ రోగాలే, మనకి తెలియకుండా వచ్చే పాపిష్ట ఆలోచనలన్నీ పాపాలే, మనం తల్లిదండ్రులకు చేసే అపచారాలు అవి పెద్ద రోగాలే, దేవతలకు చేసే అపచారాలు రోగాలే. ఈ విధంగా భవరోగాలకి, శారీరక రోగాలకి, శారీరక మానసిక రోగాలకి, ఆదివ్యాధులకి, వీటన్నిటికీ ఔషధం వైద్యనాథేశ్వర లింగం. ఆ లింగాన్ని భక్తి శ్రద్ధలతో తలుచుకున్న, లింగావిష్కరణ ఘట్టాన్ని విన్నా, రావణునికి శివుడు శాపమిచ్చిన ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పినా విన్నా, మానవుల పాపాలు ఆ క్షణమే భస్మమైపోతాయంటున్నాడు, తొలగిపోతాయని కూడా అలా. మహాత్మ్యం శృణ్వతాం పాపం ఋణాం భవతి భస్మసాత్. ఇది విన్న వెంటనే మానవులు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ భస్మం అయిపోయాయి, ఇప్పటిదాకా మీరు చేసిన పాపాలన్నీ బూడిదైపోయాయి, కొత్త పాపాలు వెళ్ళి బయటకు వెళ్ళాక తెలుసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మళ్ళీ పాపం చేయకుండా ఉంటే ఈ ఫలితం వల్ల ఇహం పరం రెండూ లభిస్తాయి. ఇది పరమ పవిత్రమైన వైద్యనాథ జ్యోతిర్లింగేశ్వర మహాత్మ్యం ఆవిర్భావం. ఇదే గోకర్ణంది ఉంది ఆత్మలింగం కదా, అది కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ ఘట్టం అయిన కొంతకాలానికి వాడు ఇది జ్యోతిర్లింగంగా వైద్యనాథేశ్వర లింగం వచ్చాక అప్పుడు ఆత్మలింగం కూడా తేవడానికి ప్రయత్నించాడు, అది గోకర్ణంలో ఇరుక్కుపోయింది. మొత్తం మీద వాడి జీవితంలో అదేం కర్మో కానీ ఎన్నిసార్లు తపస్సు చేసినా శివుణ్ణి మాత్రం లంకానగరానికి తీసుకెళ్ళలేకపోయాడు. ఆత్మలింగం రాలేదు, జ్యోతిర్లింగము రాలేదు, పార్వతీ కూడా రాలేదు. అయితే కొంతలో కొంత ఏంటంటే శాపగ్రస్తుడైనా ఒకప్పుడు జయ విజయులు కదండి వాళ్ళు, అందుకే శివుణ్ణి పూజించి రాముడి చేతిలో తెచ్చి తిరిగి శాప విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళాడు. ఇక ఇప్పుడు దారుకావనం, నాగేశం దారుకావనే, దారుకావనంలో నాగేశ్వరుడనే పేరుతో ఈశ్వరుడు మరొక జ్యోతిర్లింగంగా ఉన్నాడు. ఆ కథ మొదలు పెట్టుకుందాం. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఒకదాన్ని మించిన ఒకటి. అవి ఏమిటి వరుసగా? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినః. అయోధ్య నగరం సరయూ నదీ తీరంలోని గొప్ప నగరం, సూర్యుడు కొడుకు వైవస్వతమును దానిని నిర్మాణం చేయించాడు. అప్పటి నుంచి అది ఇక్ష్వాకు వంశస్థుల పరిపాలనలో ఉంది. ఇప్పుడే కొద్ది రోజుల్లో అక్కడ రామాలయం నిర్మాణం అయిపోతుంది, మనం కళ్ళారా చూస్తాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం, రామభజనలో పాల్గొందాం. రెండవది మధుర, బృందావనం దగ్గర ఉన్నది. ఢిల్లీ వెడుతూ ఉంటే మధుర స్టేషన్లో కొన్ని రైళ్ళు ఆగుతాయి, కొన్ని ఆగవు. ఆ మధురా నగరం దగ్గర కూడా కొద్ది రోజుల్లో మన అదృష్టవశాత్తు శ్రీకృష్ణ జన్మభూమి కూడా మనకి రాబోతున్నది. ఆ శ్రీకృష్ణ జన్మభూమిని ఆక్రమించుకున్న వాళ్ళందరూ కృష్ణ జన్మభూమికి వెళ్ళిపోతారు. ఎలాగో అక్కడికి కూడా వెళ్ళండి, జీవితంలో ఒకసారైనా చూడండి. అది అత్యద్భుత క్షేత్రం మధుర అంటే. అక్కడే ధ్రువుడు తపస్సు చేశాడు యమునా తీరంలో. పూర్వం మధువనము అనేవారు, మధువనమే మధురా నగరంగా మారింది. ఎంతమంది మహానుభావులు పరిపాలించారండి మధురా నగరాన్ని. ధ్రువుడు తపస్సు చేశాడు, లవణాసురుడిని శత్రుఘ్నుడు చంపి కొంతకాలం పరిపాలన చేశాడు. ఇంకెంతోమంది మహానుభావులు అక్కడ విష్ణువు కోసం తపస్సు చేశారు, నారదుడు అక్కడ తపస్సు చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీకృష్ణ పరమాత్మని తండ్రి వసుదేవుడి తండ్రి సూరసేనుడు, సూరసేనుడు కొడుకు వసుదేవుడు, వసుదేవుడు కొడుకు కృష్ణుడు కదా. ఈ సూరసేనుడు దానిని ధర్మం నాలుగు పాదాల నిలబెడుతూ అద్భుతంగా పరిపాలన చేశాడు. ఇంతెందుకు భాగవతం ఏమంటాడు తెలుసా, తక్కిన చోటకి విష్ణువుని పిలిస్తే పెడతాట, కానీ మధురకి పిలవకుండా పెడతాట. మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి, మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి అని సంస్కృతంలో వ్యాసులు రాస్తే తెలుగులో పోతరగారు, ఏ మధుర యందు ప్రియమున శ్రీమన్నారాయణుడు చెలువగు నిత్యం వా మధుర సకల యాదవ భూమీసులకెల్ల మొదలిపురి అయ్య నృప అంటాడు. మధురానగరం విష్ణువుకి చాలా ఇష్టం, అందుకే ఎవ్వరూ ఆహ్వానించకుండా ఎవరు గుడి కట్టకపోయినా అక్కడికి తనంత తాను వచ్చి అదృశ్య రూపంలో కొలువై ఉంటాడు. ఎందుకంటే మధుర పక్కనే బృందావనం ఉన్నది కనుక, మధురా బృందావనములు కలిసే ఉంటాయి కనుక. ఆ ప్రాంతం అంటే అంత ఇష్టమైనకి రాధా సమేతంగా నిరంతరం తిరుగుతూ ఉంటాడు. రాధామాధవుల సంచార నిలయం అండి ఆ మధురా నగర బృందావనాలంటే. ప్రేమైక స్వరూపులు వాళ్ళు, ప్రపంచమంతా వ్యాపించి ఉంటారన్నమాట. అక్కడికి వెళితే రాత్రిపూట పొదల్లో గుసగుసలు అనపడతాయి తెలుసిన, నేను అనుభవించి ఉన్నాను అందుకు చెప్తున్నాను. కొన్నిసార్లు ఆ పొదల్లోంచి ఏదో విచిత్రమైన మధురమైన గుసగుస శబ్దం వినపడుతుంది. ఆ గుసగుస కూడా ఏదో మనవాళ్ళు మాట్లాడుకునే ఫోన్ శబ్దంలాగా అసహ్యంగా ఉండదు, మధురంగా ఉంటుంది, అవ్యక్త మధురంగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళిన వాడు తనను తాను మర్చిపోతాడనమాట. నిరంతరం శ్రీకృష్ణుడు రాధని అప్పుడప్పుడు అక్కడ బతిమాలుకుంటూ ఉంటాడట. రాధ ఒక్క మొక్కైనా మాట్లాడవా, నువ్వు మాట్లాడితే నాకు ఎంతో ఆనందం అంటాడు ఆయన. రాధ యొక్క పాదాల ధూళి నెత్తి మీద వేసుకోవాలని కోరుకుంటాట పరమాత్మ కూడా. అంటే ఆవిడ ఎంత గొప్పది ఆలోచించండి ఆ జగన్మాత.
వదసి యది కించిదపి దంత రుచి కౌముది, వదసి యది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురదరసీధవే తవ వదన చంద్రమా రోచయతు లోచన చకోరం. ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే.
ఎంతో అందమైన ప్రవర్తన కలిగిందారా అంటాడు ఆయన. ఓ రాధ కొంచెం నువ్వు మాట్లాడు, ఎక్కువ కూడా అక్కర్ల, గంటల గంటల ఉపన్యాసం వద్దు, 2 గంటల సేపు నువ్వేం ఉపన్యాసం స్టేజ్ మీద చెప్పక్కర్ల. కించిత్ తప్పి కొంచెమైనా ఎది ఒకవేళ వదసి మాట్లాడితే, ఇంత పెసరైనా నువ్వు మాట్లాడగలిగితే అప్పుడు నాకు ఆనందం. ఎలాగ ఆనందం, ఆవిడ మాట్లాడడానికి నోరు తెరిస్తే దంతములు కనపడతాయట. ఆ దంతముల యొక్క రుచి కాంతి కౌముది వెన్నెలలో ఉందట. ఆవిడ మాట్లాడడానికి నోరు తెరిచింది, నోరు తెరవగానే ఎవరికైనా ఏం కనపడతాయి, దంతాలు కనపడతాయి. ఆ దంతములు తెల్లగా మెరిసిపోతున్నాయట. దంత రుచి అంటే దంత కాంతి అని అర్థం అనమాట. రుచి అంటే మీరు అనుకున్నట్టుగా ఏదో ఉప్పు కారం ఆ రుచి కాదు, కాంతి. ఆ కాంతి కౌముది వెన్నెల వలె ఉందట, ఆవిడ మాట్లాడితే వెన్నెల విరిసినట్టు ఉంటుందన్నమాట. అంత ఆనందం కలిగిస్తుందన్నమాట. అది ఎటువంటిది, హరతి ధర తిమిరమతి ఘోరం. నా హృదయంలో నువ్వు లేకపోవటం వల్ల విరహం అనే ఒక కటిక చీకటి ఉంది, చీకటి పోవాలంటే వెన్నెలు రావాలి. నువ్వు మాట్లాడావంటే ఆ మాటలు నా హృదయంలో ఉన్న వ్యామోహం విరహం అనే చీకటిని పటాపంచలు చేస్తుంది. అంటే అమ్మ మాట్లాడితే చాలంటట ఆయన. అందుకని రాత్రిపూట ఆవిడ ప్రేమగా మాట్లాడుతుంది, కృష్ణ అంటుంది. ఆ కృష్ణ అనే మాట విన్న వెంటనే ఈయన రాధ అంటాడు. అంటే మన తెలుగులో అయితే రాధ అంటే కానీ సంస్కృతంలో సంబోధనలో రాధే అనాలన్నమాట. ఆకారాంత స్త్రీలింగ శబ్దం సంబోధనలో ఏగా మారుతుంది, అందుకని హే రాధే అంటాడు. ఈ 2 మాటలు అక్కడ పొదల్లోంచి మనకి సన్నగా వినపడతాయి. కొంచెం భక్తి కలిగిన వాళ్ళకి ఆ శబ్దములు మనోహరంగా వినపడతాయి. అది వినడం కోసం మేరాబాయి అక్కడికి వెళ్ళి 3 రోజులు రేయింబవళ్ళు రాత్రిపూట వృందావనంలో చెట్టు పుట్ట గొట్ట మెట్ట తెగ తిరిగేసింది. ఆవిడ కనపడ్డాడు, మహాత్ములందరికో కనపడ్డాడు ఆయన. అసలు మేరాబాయి కీర్తనలు ఎంత ముచ్చటగా ఉంటాయి తెలుసా?
యాదువే యాదువే బృందావన్నికే నందకిశోరు యాదువే.
బృందావనంలో నందకిశోరుడు నాకు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు. ఇక్కడ ఆవులు తిరిగాయి, ఇక్కడేమో కృష్ణుడు కాళీమర్దనం చేశాడు, ఇక్కడ గోవులతో పాటలు పాడాడు, ఇక్కడ ఆవులు పాలు పితుక్కు తాగాడు, ఇక్కడ మురళి వాయించాడు, అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆవిడ ఆనందంతో పరవశించిపోయింది. అందువల్ల భక్తులు జీవితంలో అయోధ్య తర్వాత 2వ పరమ పవిత్రమైన మోక్షపురం మధురకి వెళ్ళాలి. 3వది మాయా, హరిద్వారం అని పిలువబడుతుంది. అది సృష్టి ఆరంభంలో మొట్టమొదట విష్ణువు వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చిన స్థలం కనుక హరికది ద్వారం కనుక హరిద్వారం అన్నారు. ఆయన తన మాయ లేకుండా రాడు గనక ఆ మాయాపురం అని పిలువబడింది. అది అత్యద్భుత స్థలం. అది గంగానదికి ఒకవైపున కొండ మీదేమో చాముండాదేవి, మరొక కొండ మీదేమో పరమ పవిత్రమైన మానసాదేవి శివపుత్రికి ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 దేవతలతో శ్రీమన్నారాయణునికి నెలవై కలియుగాంత వరకు చెలువై ఉన్న దివ్యస్థలం మాయాపురం అంటే. అక్కడ భాగవతం విన్నవాడికి పునర్జన్మ ఉండదట. ఇక 4వది కాశీ, ముక్తిపురం అంటే అదే, అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది. ఆ తర్వాత 5వది కాంచీపురం, అది దక్షిణాదిలో ఉన్నది. కంచి పరమాచార్యుల గురించి తెలుసుకోని వాడు ఎవడన ఉంటే ఇంక వాడి కర్మవాడిని ఎవడో బాగు చేయలేడు. అంత దివ్యస్థలం అది. ఏకాంబరేశ్వరుడికి, అమ్మ జగన్మాతకి, పార్వతీమాతకి ఇద్దరికీ నిలయం అది. అక్కడ ఒకే ఒక్క మామిడి చెట్టు కింద, ఆమ్రము అంటే మామిడి, ఏక ఆమ్ర, ఒక్క మామిడి చెట్టు కింద కూర్చుని పార్వతీదేవి కామాక్షి శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ఆ తపస్సుకు మెచ్చుకొని ఆవిడ భార్యను చేసుకున్నాడు. అందుకని ఒక మామిడి చెట్టు కింద ఉన్నాడు కనుక ఏక ఆమ్ర ఈశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు. మన నోట్లో పడి ఏకాంబరేశ్వరుడు అయ్యాడు కనుక ఏకాంబరం కాదు అది, కర్మ ఏకాంబరము కనకాంబరమును, అది ఏకాంబరేశ్వరుడు, అమ్మ ఏకాంబరేశ్వరి, కామాక్షి మాత. అందులోనే విష్ణు కంచి కూడా ఉన్నది. మహానుభావుడు కంచి వరదరాజుల వారు, అద్భుతంగా ఉంటాడు ఆయన. ఇక అక్కడ గరుత్మంతుడి విగ్రహం ఉంటుందండి. గరుడ వాహన సంవత్సరానికి ఒక్కరోజు ఉంటుంది ఊరేగింపుగా, అంటే సంవత్సరానికి ఒక రోజున ఉత్సవమూర్తిని గరుత్మంతుడి మీద ఎక్కి ఊరేగిస్తారు. ఈ సంవత్సరానికి ఒక్కరోజు ఊరేగించడం కోసం 6 నెలలు తోముతారు దాన్ని. 6 నెలలు ఇంత సేవ చేశాక కంచి గరుడ సేవ, ఊరేగేది ఒక్కరోజు, అందుకనే కంచి గరుడ సేవ అనే పేరు వచ్చింది. 6 మంత్స్ నానయాత్ర పడితే ఇంత చేసి ఊరేగేది ఒక్క పూట అనమాట. అందుకని ఏమండి ఇంత కష్టపడి ఇంత సేవ చేస్తామా, ప్రయోజనం ఎంతండి అనడానికి సరదాగా కంచిగరుడు సేవ అండి అంటారనమాట. పోనీ కంచిగరుత్మంతుని అంత అలంకరించి తోమి సిద్ధం చేయడానికి 6 నెలలు పట్టినందుకు 6 నెలలు ఊరేగిస్తున్నారా లేదట ఒకరోజే. కొన్ని చోట్ల ఏర్పాట్లు చేయడానికేమో 7 రోజులు పడుతుంది, వాడు వచ్చి 10 నిమిషాలు మాట్లాడిపోతాడు అలాగనమాట. అందుకని కంచిగరుడ సేవ అనే సామెత కూడా పుట్టింది. ఆ దివ్యస్థలం కూడా మోక్షపురం. ఆ తర్వాత అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ఉజ్జయినీపురం, దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఇక చిట్ట చివరిది ద్వారవతీపురి, ద్వారకానగరము. ఈ ద్వారకానగరం శ్రీకృష్ణ పరమాత్ముడు పునర్నిర్మాణం చేశాడు. ఆయన నిర్మాణం చేశాడు అనుకోకండి సుమ, రైవతుడనే మహారాజు ద్వారకానగరాన్ని పరిపాలించాడు. 5వ మనువు, మనువుల్లో స్వయంభవమును మొదటివాడు, 2వవాడు సారోచిష్యుడు, 3వవాడు తామసుడు, 4వవాడు ఉత్తముడు, 5వవాడు రైవతమరుగు, 6వవాడు చాక్షుషుడు, 7వవాడు వైవస్వతుడు. తర్వాత సూర్యసావర్ణి, దక్షసావర్ణి, మేరుసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, ఇంతమంది వస్తారు. ఇందులో 5వ మను రైవతుడు సముద్రంలో కుశస్థలీపురం అనే పుర నిర్మాణం చేశాడు. దాని అసలు పేరు కుశస్థలి. దర్భలు పరిచి ఆ తర్వాత అపూర్వ నగర నిర్మాణం చేశారు. ఈ రైవతమరు రోజున తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన 5వ మనువు కదా, ఆయన కూతురు పేరు రేవతి. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మంచి సంబంధం చూడవయ్యా అని అడుగుదామని వెళ్ళాడట. ఈ భూలోకంలో జనాలు నచ్చలేదు ఆయనకి, ఒకడు బాగుంటే ఒకడు బాగుండు, దిక్మాలం కుర్రాళ్ళు ఎలా ఉంటున్నారంటే పెళ్లికి ముందు దాకా మీ ఇంట్లోకి రావడం మా అదృష్టం అండి, పిల్లని ఇవ్వండి అంటాడు. వచ్చిన దగ్గర నుంచి ఏడిపించుకుని ప్రాణం తీసేస్తున్నారట. చిచ్చిచ్చి ఇలాంటి అల్లుడు నాకు వద్దు, నాకు మంచి అల్లుడు కావాలి, అటువంటి సంబంధం బ్రహ్మ చూడాలనుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. తీరా బ్రహ్మగారు ఒక్క కించిత్ కాలం కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిచేసరికి ఈయన ఎదురుగుండా కనపడ్డాడు. ఆయన కొంచెం సేపు కళ్ళు మూసుకుని తెరిచే లోపు ఏం జరిగిందో తెలుసా? ఈ భూలోకంలో ఆయన మన్వంతరం వెళ్ళిపోయింది, చాక్షుష మన్వంతరం వెళ్ళిపోయింది, వైవస్వత మన్వంతరం వచ్చేసింది. అక్కడ బ్రహ్మగారి కాలం అంత గొప్పది, అందుకే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ భూలోకానికి వద్దామంటే సంపత్ నగర్లో మా ఇంట్లో ఉందామంటే ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇల్లు ఉండదు, ఇక్కడ సంపత్ నగరం ఉండదు, ఇల్లు ఉండదు, అసలు ఎవడుంటాడో తెలియదు. అందువల్ల దేవుడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓసారి బ్రహ్మ కోసం తపస్సు చేసేటండి ఓ తెలివి ఎక్కువవాడు, ఓ అతి తెలివైనవాడు, ఎక్కువ తెలివైనవాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమే ఏం కావాలంటే, ఏమండి మీ లోకంలో ఒక్కో నాణ్యం అయితే మా భూలోకంలో ఎంత ఉంటుంది అంటే, మా లోకంలో ఒక రూపాయి అయితే మీ భూలోకంలో 1,000 కోట్లు అన్నట్ట. అయితే మీ లోకం ప్రకారంగా 1,000 కోట్లు నాకు ఇవ్వండి అన్నాడు ఆయన. అయితే మా లోకం ప్రకారం ఒక క్షణం తర్వాత వస్తాను వెళ్ళిపోయాడు. క్షణం తర్వాత వస్తానని వాళ్ళ లోకం ప్రకారం క్షణం తర్వాత వస్తే ఇక వీడికి 1,000 జన్మలు ఎత్తాలి. అంతేత దేవుడి దగ్గర వేళకోళాలు. దేవుడినేమో మీ లోకంలో ఒక రూపాయి అయితే మా లోకంలో ఎంత అంటే ఈయన 1,000 కోట్లు అన్నట్ట బ్రహ్మ. మీ లోకం ప్రకారంగా 1,000 కోట్లు ఇవ్వన్నాడు అనమాట. అంటే 1,000 కోట్లు ఉంటే 1,000 కోట్లు వచ్చేస్తాయని ఏకంగానే. అప్పుడు ఆయన ఉన్నాడు, అలాగే నేను ఒక క్షణం తర్వాత ఇస్తాను అని వెళ్ళిపోయాట. ఇక తర్వాత ఆ క్షణం తిరిగి రాదు, ఇక వీడి పని అయిపోయినట్టే. కాబట్టి బ్రహ్మలోకం ఆ కాలం వేరు. ఇప్పుడు రేవతుడు కేసు చూసాయినా ఎందుకు వచ్చావన్నాడు. మా అమ్మాయి రేవతికో మంచి సంబంధం కోసం వచ్చానంటే వెర్రాడా, నీ మన్వంతరం వెళ్ళిపోయింది, భూమి ప్రళయంలో కొట్టుకుపోయింది, మళ్ళీ భూమి వచ్చాక చాక్షుషమను వచ్చాడు, ఆ మన్వంతరం వెళ్ళిపోయింది, ఇప్పుడు వైవస్వత మన్వంతరం, ద్వారకా నగరం అనే నగరాన్ని నీ స్థానంలో అంటే నీ కుశస్థలీపుర స్థానంలో కృష్ణుడు పునర్నిర్మాణం చేయించాడు. నువ్వు కట్టుకున్న కుశస్థలీపురం సముద్రంలో చాలాసార్లు కొట్టుకుపోయింది, ఎంతోమంది అక్కడ ఎన్నో నగరాలు నిర్మాణం చేసినా అవి నిలబడ్డంలా. ఈ మధ్యనే శ్రీకృష్ణ పరమాత్ముడు యదువంశస్థులను అక్కడికి తీసుకెళ్ళి విశ్వకర్మ ద్వారా 96x96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన మహానగర నిర్మాణం చేశాడు. ఆ కుశస్థలీపురానికి మళ్ళీ ద్వారకాని పేరు పెట్టాడు. మీ నగర శిథిలాలు కొన్ని అడుగునున్నాయి, కొన్ని ఇంకా అక్కడ శిథిలాలు ఉన్నాయి. నీ ఇళ్ళు కూడా కొన్ని ఇంకా మిగిలాయి, అవన్నీ కుప్పకూలిపోయి ఉన్నాయి. కొత్త నగరం ఆయన బాగా నిర్మాణం చేశాడు. మహానుభావుడైన ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో అవతరించాడు. ఇన్ని యుగాల తర్వాత ఉన్న నీ కూతుర్ని ఆయన ఒక్కడే తట్టుకోగలడు. కాబట్టి ఈ రేవతిని పట్టుకెళ్ళి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయనగానే ఆయన ముహూర్త కాలంలో భూలోకానికి వచ్చి వెంటనే అంటే భూలోక కాలమానం ప్రకారం ఒక్క ముహూర్తంలో వచ్చి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ వనజ గర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చిన రేవతి అని అడుగన్యను. అలా రేవతిని పెళ్లి చేసుకున్న స్థలం కూడా అది. అంటే యుగయుగాలుగా సముద్రములో ఆ కుశస్థలీపురం ఉండేది. అస్తమానము సముద్రుడు దాన్ని ముంచేయడం, నగరం ధ్వంసం అయిపోవడం అయ్యేది. ఆపై శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు, నాకు నగర నిర్మాణం చెయ్యి, నేనున్నంతకాలం నగరం ఉంచు, నేను అవతారం సాధించే ముందు నగరం అంతా, నేను శరీరం విడిచిపెట్టిన 3 రోజుల్లో మొత్తం నగరం అంతా సముద్రం మునిగిపోవాలి, నాశనం అయిపోవాలి. నేను ఒడ్డు మీద కొంతమందితో కలుసుకున్న ఆ భేంటు ద్వారక, ఠాకూరు ద్వారక ఇవి మాత్రం ఉంచు, తక్కిన ద్వారకల్ని నాశనం చేసేయి అన్నాడు. అందువల్ల ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించిన ద్వారక ఎప్పుడో పశ్చిమ సముద్రంలో సముద్ర మట్టం నుంచి లోపలికి అగాధంలో 12 మైళ్ళు అడుగునుంది టెక్క. దాన్ని వెతకడానికి ఎంతో ప్రయత్నం చేశారు, నగరం కనపడుతోంది, కానీ ఎంత గింజుకున్నా, ఎంత సైన్స్, ఎంత టెక్నాలజీ ఉపయోగించినా అందులోంచి ఒక్క వస్తువు పైకి రావట్లేదండి. దాన్ని డాక్యుమెంట్ తీశారు కదా, చూశారుగా మీరు, వాటి ఎంతో ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ, అందులోంచి ఒక్క పెట్టి తీయలేరు. తీద్దామనుకున్న యంత్రాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎవరైనా దర్శనం చేసుకోగలుగుతున్నారు జలాంతర్గాముల ద్వారా, వాటి వస్తువులు జోలికెడితే ఆ జలాంతర్గాము పోయి వాళ్ళు చచ్చిపోతున్నారు. అందుకే పరిశోధకులు వాటి జోలికి వెళ్ళడంలా. అది అంత మహామహిమ కలిగింది ఆ ద్వారకంటే. జీవితంలో ద్వారక వెళ్ళకపోతే వాడు పుట్టిన చచ్చిన వాడితో సమానమని పూర్వకాలంలో శాస్త్రం అండి. మహాభాగవతంలో కానీ లేకపోతే గర్గ సంహితలో కానీ నువ్వు బ్రతుకు ఎత్తాక అంటే జన్మ ఎత్తాక ఒక్కసారి కూడా ద్వారక చూడలేదా? అయితే నరకద్వార నీకోసం తెరవబడి ఉంటుంది అంటాడు. నరకద్వార విముక్తి కలిగించేది ద్వారక అంత గొప్పది. అక్కడ రేపు 1వ తారీఖు నుంచి మేము భాగవత సప్తాహం చేస్తున్నాం అన్నమాట. 29న బయలుదేరి దారిలో సౌరాష్ట్ర సోమనాథలింగం చూసి రిటర్న్ దిండిలో పోరుబందర్లో ఉన్నటువంటి కుచేలుడి యొక్క గుడి చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి ద్వారక వచ్చి అక్కడ సప్తాహం చేసి సరిగ్గా ఈ ద్వారకలో ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నాగేశం దారుకావని అందుకు చెబుతున్నాను ఇంత గొడవ మీరు. నాగేశ్వర జ్యోతిర్లింగం ఇప్పుడున్న ద్వారకా నగరం ఉందే అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే అక్కడ మకాం పెట్టినప్పుడల్లా మేము ఓ రోజు వెళ్ళి దర్శనం చేసుకు వస్తూ ఉంటాం. ఇంకొక గొప్ప విషయం చెప్పాలిగా, మరి ఇప్పుడు మనం పురాణం చెప్పుకుంటున్న వేదిక శారదా పరమేశ్వరి దేవస్థానం, ఇది ఎవరి అధ్యయనంలో ఉంది? శృంగేరి వారి అధ్యయనంలో ప్రస్తుతం ఉన్నదవున. ఈ శృంగేరిని ఎవరు స్థాపించారు? జగద్గురుడు ఆదిశంకరుడు. ఆదిశంకరాచార్యులు వారు బతికింది కేవలం 32 ఏళ్ళు. ఈ 32 ఏళ్లలో ఆయన యావత్ ప్రపంచం తిరిగి అనేక స్తోత్రాలు రాశాడు. అది ఇది అని చెప్పడానికి వీలు కానండి, స్తోత్రములు రాశాడు ఆయన. ఇంకా ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అంటూ ఆంజనేయుడి మీద భుజంగ ప్రయాతంతో సుబ్రహ్మణ్య స్తోత్రం రాసి, ఆయన శివుడి మీద అనేక స్తోత్రాలు శివానందలహరి వంటివి రాసి, సౌందర్యలహరి అనే పేరుతో జగన్మాత మీద రాసి, ఇంకా నవగ్రహాల మీద రాసి, లక్ష్మీదేవి మీదేమో కనకధారా స్తోత్రం రాసి ఇన్ని స్తోత్రములు లోకానికి అందించి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన తిరగని క్షేత్రం లేదు, ఆయన పునఃసృష్టి చేయని క్షేత్రం లేదు. కంచి కామాక్షికి వైభవం ఇచ్చాడు, అనేక క్షేత్రాలు తిరిగాడు. అహోబల నృసింహం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కూడా లక్ష్మీ నృసింహం అమ్మదేహి కరావలంబ అన్నాడు. శ్రీశైలం వెళ్ళాడు. ఇలా అన్నీ తిరుగుతూ ఇప్పుడు మనం అనుకుంటున్న శృంగేరిని ఋష్యశృంగపురం అంటారు. అక్కడికి వెళ్ళి ఒక పీఠస్థాపన చేశారు జగద్గురువులు శంకరాచార్యులు వారు. అక్కడ ఆయన స్థాపించినటువంటి ఆ జగద్గురు పీఠం దక్షిణామ్రాయ శంకరమఠం అని పిలువబడిందనమాట. దక్షిణామ్రాయ శంకరమఠం, దానికి ఇప్పుడు మన భారతీయ తీర్థస్వామి వారు ఏమో అధికారులు, ఇప్పుడు ప్రస్తుతం గురువులు, తర్వాత విధుశేఖర భారతుల వారు ఉత్తరాధికారి కాబోతున్నారు. ఇది దక్షిణం వైపున శంకరుడు స్థాపించినటువంటి పీఠం, ఇది దక్షిణామ్రాయ శంకర పీఠం. ఇక్కడి నుంచి ఆయన తూర్పుకు వెళ్ళాడు శంకరుడు. అక్కడ ఇప్పుడు పూరి జగన్నాథం ఉందే, అక్కడ తూర్పు దిక్కున పూరి దగ్గర పూర్వామ్నాయ శంకర పీఠ స్థాపన చేశారు. పూర్వ అంటే తూర్పు, ఆమ్నాయ వేదం, పూర్వామ్నాయ తూర్పు దిక్కునున్న వేద సమ్మతమైన శంకరమఠాన్ని అక్కడ స్థాపించారు. దక్షిణామ్నాయం దక్షిణ వేదం, అది పూర్వామ్నాయం తూర్పు దిక్కున. ఇక్కడి నుంచి బయలుదేరాడు, ద్వారకా నగరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నాగేశ్వర జ్యోతిర్లింగానికి స్వయంగా అభిషేకం చేసిన వెంటనే ఆయనకి ఇక్కడ కూడా శంకరమఠం పెట్టాలనే సంకల్పం అమ్మవారు ఇచ్చింది. ఇది కూడా శివానుజ్ఞ. ఆయన చెప్పుకున్నారు జీవిత చరిత్రలో, నాగేశ్వర జ్యోతిర్లింగానికి అలా నీళ్లు పోసిపోయిగానే ఈశ్వరుడు నన్ను ఇక్కడ కూడా శంకరమఠ స్థాపన చేయమన్నాడు. అది పశ్చిమం దిక్కు కదా ద్వారక, అందుకని అక్కడికి వెళ్ళి పశ్చిమామ్నాయ శంకరమఠ స్థాపన చేశారు. అక్కడ ఇక్కడ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్గా బదరీ వెళ్ళారు. బదరీకి కొంచెం ముందు జోషిల్ మఠం ఉంటుంది, బదరీ ఉత్తర ప్రాంతం, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఆఖరి అన్నమాట. ఆఖరి మఠం ఏమిటి? ఉత్తరామ్నాయ శంకర మఠం. ఈ విధంగా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కుల్లోనూ 4 మఠాలు స్థాపించారు. అందులో ఫస్ట్ స్థాపించిందేమో శృంగేరి, 2 జగన్నాథపురి, 3 ద్వారక, 4 ఉత్తరం దగ్గర. ఈ 4 వైపులా శంకరమఠాలు స్థాపించి ధర్మ సంస్థాపన చేసి ఆయన వెళ్ళకపోతే వాడ సమరికి ధర్మం ఏదండి? మనని నిలబెట్టిన శంకరుడు జగద్గురుడు, అందువల్ల ఆయనకి భక్తితో నమస్కారం చేస్తాను. ఆ పశ్చిమామ్నాయ శంకరమఠం ఇప్పుడు ఆ కృష్ణుడి గుళ్ళోనే ఉంది, ద్వారకాధీశ మందిరం అంటారు దాన్ని. ఇక్కడ ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయాన్ని కృష్ణాలయం అన్నవాళ్ళు, ద్వారకాధీశ ఆలయం. అక్కడ కృష్ణుడి అందం, ఆ పక్కనున్న శంకరమఠం కళ్ళారా చూడవలసిందే. శరీరాన్ని గగుర్పాటు గురి చేస్తాయి ఆ ప్రదేశాలు. అక్కడ రోజు 6 సార్లు జెండా ఎగరేస్తారు తెలుసుకో మీకు విషయం. ద్వారకలో ద్వారకాధీశుడి యొక్క గుడికి పైన ఎత్తుగా ఒక జెండా ఎగురుతూ ఉంటుంది. ఆ జెండా రోజుకు 6 సార్లు మారుస్తారు, అంటే 6 4లు ప్రతి 4 గంటలకు ఒకసారి మారుస్తారు. పూర్వం అలా మార్చేవారు, ఇప్పటికీ అలా మారుస్తున్నారని అన్నారు. ఎందుకంటే ఈ మధ్య నేను వెళ్ళలేదు, కాలప్రభావం వల్ల 6 సార్లు 4 సార్లు అయిందో 6 సార్లు ఉందో మళ్ళీ పెడితే కానీ తెలియదు. ఎలాగో రేపు పెడుతున్నాం కాబట్టి మీరు కూడా నాతో వస్తే మీరు చూడవచ్చు అది. ఎందుకు చెప్తానంటే జెండా ఒకసారి ఎగరేసి ఇంకో కొత్త జెండా ఎగరేయాలి కదా మళ్ళీని, 4 గంటలకు ఒకసారి ఒక రాడ్డు జెండా అదంతా మన కళ్ళకు కనపడుతుంది. వాడు పైకి ఎక్కుతాడు, ఆకాశం అంతెత్తున్న గోపురం పైకి వెళ్ళి ఆ జెండా ఎగరేస్తున్నప్పుడు ఆ మనిషి పైకి ఎక్కుతుంటే మన కళ్ళు బయలు కమ్ముతాయండి. మనకే కళ్ళు కింద ఉంటే కళ్ళు తిరుగుతాయి, వాడు ఎలా ఎక్కుతాడో తెలియదు. ఇంతకీ ఆ జెండా ఎంత ఉంటున్నారు ఖరీదు? ఒకసారి జెండా మార్చి కొత్త జెండా పెట్టడానికి ఒక జెండాకి ఇదివరకు 2009వ సంవత్సరంలో 100,000, ఇప్పుడు 5 లక్షలు అవుతున్నట్టు. ఒక జెండాకి 5 లక్షలు, రోజుకి 6 సార్లు వారిస్తే 6 5 30 లక్షలు అవుతుంది జెండాకి. కానీ 5 లక్షల అని మీరు గుండెలు బాదుకోక్కర్లా, 2090వ సంవత్సరం దాకా క్యూలైన్లో ఉన్నారంట జెండాలు ఎగరేయడానికి. అప్పుడు డోనరు అంటే కొన్ని స్పెషల్ డేట్స్ మాత్రం ఎవరికి ఎవరు కనుక అవి తీసి పక్కనెట్టేయండి. ప్రత్యేక దినాల్లో మాత్రం కొంతమంది రాజవంశస్థులు లేదా కొందరికి గొప్పవాళ్ళకి ఇస్తారు, కానీ మిగతా రోజుల్లో జెండాలకి క్యూలో నిలబడి ఉన్నారు. ఆన్లైన్లో ప్రస్తుతం మీరు అప్లై చేస్తే 2050లో కూడా మీకు దొరకదు. బతికుంటాను అది కూడా. అసలు ఎంత వైభవం! తులసి మాలలు తెస్తారు అక్కడ, అవి చూసి తీరాలి. అన్నిటికీ మించి ఇంకో ప్రత్యేకత ఉంది అక్కడ. ఎవరైనా ఇష్టపడి చచ్చిపోయిన వాళ్ళు ఒక వీలునామా రాసుకోవచ్చు, నా శరీరమును సముద్రంలో వెయ్యండి అని. ఒక బండరాయికి వీడి శరీరాన్ని ఇనప సంకెళ్లతో కట్టేసి వాడి వీలునామా ఉంటే దాన్ని సముద్రంలో వేస్తారు. ముఖ్యంగా సన్యాసుల శరీరాలు బలమైన బండరాయికి కట్టి ఆ బండరాతికి ఒక ఇనప గొలుసు తగిలించి వీడి శరీరానికి ఇనప గొలుసు కట్టి మళ్ళీ సముద్రంలో తెలిపోకుండా ఆ సముద్రంలో వేస్తారు. ఏడా తిరగకుండా ఎముకల్లో శంఖం చక్రాలు తయారవుతాయి. అవి నేను కళ్ళారా చూశాను కూడా. కాశీఖండంలో రాశారు, శివపురాణంలో రాశారు, చాలా చోట్ల రాశారు. రాయడం కదండి కళ్ళారా చూసామండి. అందుకే అక్కడ ఎముకలు పడిపోవాలని చూస్తారన్నమాట. ఎముకలు కనుక అందులో కొంతకాలం ఆ సముద్రంలో నానిపోతే పైన ఈ చర్మము మాంసం అంతా చేపలవి తినేస్తాయి. ఈ ఎముకల్లో శంఖ చక్రాలు తయారవుతాయి. అది తయారైన వాడు మాత్రం వైకుంఠానికి పోతాడు. అందుకే అక్కడ శరీరం విడిచిపెట్టాలని కొందరు అనుకుంటారు. ఆ ద్వారకాధీశ్వర ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో రుక్మిణీమాత ఆలయం ఉంది. అక్కడ దుర్వాసుడు రుక్మిణీదేవిని పరీక్షించాడు. అద్భుతమైన ఘట్టం అది. దుర్వాసుడు అక్కడికి వచ్చి రుక్మిణిని పరీక్షించినటువంటి ఘట్టం. దుర్వాసుడు చాలా ఏడిపించాడండి రుక్మిణిని కృష్ణుణ్ణి. చిట్ట చివరిగా ఏం చేశాడంటే రథానికి ఉన్న గుర్రాలు ఇప్పేయండి అన్నట్టు ఒక రోజున కృష్ణుణ్ణి. కృష్ణ నేను నీ దగ్గరికి వస్తాను, విసుక్కోకుండా సేవ చేయంటే కృష్ణుడు చేస్తానన్నాడు. నీతో పాటు రుక్మిణి కూడా నాకు సేవ చేయాలి, నేనేం చేసినా మీరు సహనంగా పడాలి అంటే పడతామన్నారు. చాలా పరీక్షించాడు ఆయన. ఆఖరిని ఏం చేశాడు, కృష్ణ నీ రథం తెప్పించన్నాడు. కృష్ణుడు రథం తేగానే శైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములు అనే 4 గుర్రాలు ఇప్పేయి అన్నట్ట. గుర్రాలు ఇప్పేశాడు ఆయన. సారథి నువ్వు తప్పుకో అన్నాడు. సారథి తప్పుకున్నాడు. గుర్రాలకు బదులుగా నువ్వు నీ భార్య చెరోవేపు ఈ రథాన్ని కాడి భుదాలకు ఎత్తుకుని రథం ఏడవండి, ఆ రథంలో నేను కూర్చుని సారథిలాగా మిమ్మల్ని అదిలిస్తానన్నాడు. చివరికి రుక్మిణి కృష్ణుడు గుర్రముల స్థానంలో చేరి ఈ రథాన్ని ఇడిచారు. అప్పుడు ఈయన సారథి కూర్చుని కొరడా కర్ర పుచ్చుకుని గుర్రాలు కొడతాడే, అలాగా ఆ సారథి స్థానంలో కూర్చుని కొరడాతో రుక్మిణిని కృష్ణుడి చితక్కొట్టాడు. రుక్మిణికి రక్తం కూడా వచ్చింది. చివరికి స్పృహ తప్పిపోయేదాకా వాళ్ళని ఊరంతా తిప్పాడు. అప్పటికి వాడు కిక్కురు మనకపోతే జాలి పడిపోయి, అద్భుతం మీ సేవ, నన్ను క్షమించి నా కోసం, నేను ఎందుకు ఇలా చూస్తున్నానో నీకు తెలుసు, నీ పరీక్షది ఆఖరిసారి పరీక్ష పెడుతున్నాను, నా కోసం పాయసం వండండి అన్నాడు. గుండిగడు పాయసం వండండి అన్నట్ట. వాళ్ళు గుండిగడి పాయసం తెచ్చారు, వేడి వేడి పాయసం. ఈ పాయసం నా ఒళ్ళంతా పూసేయండి అన్నాడు ఆయన. దిగంబరంగా కూర్చుని పైగా రుక్మిణి కృష్ణుడు దిగంబరంగా కూర్చుని ఆయనకి వేడి వేడి పాయసం పోశారు. ఆయనకి ఆయనతో పాటు వీళ్ళు కూడా చేతులు కాల్చుకున్నారు. ఆయనంటే తపస్శాలి, రుక్మిణీదేవి చేతులు కూడా కాలేట కావాలని అంత అమ్మవారు కూడా చేతులు కాల్చుకుంది. అంతా పోశాక అప్పుడు హఠాత్తుగా దుర్వాసుడు రుక్మిణి కృష్ణుడు కాళ్ళ మీద పడి ఏడ్చి, కృష్ణ ఇంత గందరగోళం చేయమని నన్ను పురమాయించావు, నీ వల్ల కదా నేను నిన్ను పరీక్షించాను, అంటే నా పరీక్ష కాబట్టి నువ్వు నన్ను ఏం చేసినా పాపం చుట్టుకోదన్నట్ట. నువ్వు నా ఒళ్ళంతా పాయసం పూసావు, రుక్మిణి బాగా పూసింది, కానీ నువ్వు ఈ కుడికాలి మడమ దగ్గర పాయసం పూయకుండా వదిలేసావు, అక్కడ బోయవాడి బాణం దెబ్బతిగి తిని నువ్వు శరీరం విడిచిపెట్టేస్తావు. రుక్మిణి మాత్రం తక్షణం శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోతుంది, నువ్వు అవతారం చాలిస్తావు అన్నట్ట. ఈ అవతారం చాలించడానికి తనకు కూడా ఒక శాపం తెచ్చుకోవడానికి దుర్వాసుని ఇలా పరీక్షించమని కృష్ణుడు తెప్పించుకున్నాడు. అసలు కూడా ఇది ఆనాడు దుర్వాసుడికి ఒళ్ళంతా పాయసాన్ని రుక్మిణి కృష్ణులు పూసినటువంటి స్థలంలో దుర్వాసుడు అంతటి పరమాత్ముడు, ఆయన ఆజ్ఞాపించినప్పటికీ నేను ఆయన కొట్టాను, ఆయన పరీక్షించాను, మరి ఈ పాపం ఎలా పోతుంది అని రుక్మిణీదేవికి గుడి కట్టాడు. అమ్మవారి వల్లే పాపాలు పోతాయి కనుక. దుర్వాసుని చేత ప్రతిష్ఠింపబడిన రుక్మిణీదేవి ఉంటుందండి కరెక్ట్గా గుడికి 5 కిలోమీటర్ల దూరం ఇంచుమించుగా. అక్కడికి వెళ్ళి రుక్మిణీదేవిని చూస్తే తెలిసి కానీ తెలియక కానీ మహాత్ముల్ని దూషించిన పాపాలు పోతాయట, అపమృత్యువులు పోతాయి. అందుకే అక్కడికి వెళ్ళాలి. ఇంత గొప్పవాళ్ళైన మీరు కూడా ఎప్పుడొకప్పుడు గొప్పవాళ్ళని తిట్టి ఉండొచ్చు కదా. ఏ పద్మాకర్ గారు బయటికి వెళ్ళాక తిట్టుకుని ఉండొచ్చు కొందరు, సెల్ ఫోన్ కట్టేయమంటాడు దిక్కువాలాడని. ఆ పాపం మిమ్మల్ని ఏడిపించకూడదు, మీ వంశాలని పీడించకూడదు. అందువల్ల ఈ పాప ప్రాయశ్చిత్తానికి వెళ్ళి రుక్మిణిని చూడాలి. అక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్లు వెడితే అక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. అద్భుతమైన జ్యోతిర్లింగం అది. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో తాకిన దర్శనం చేసుకున్న నాగదోషాలు పోతాయి. తెలుసో తెలియకో కలియుగంలో కృష్ణుణ్ణి తిట్టిన పాపాలు కూడా పోతాయి. శ్రీకృష్ణ పరమాత్మను ఎప్పటికి కూడా విమర్శించే మూర్ఖులు కొందరు ఉన్నారు, గోపీలోలుడు అన్నవాళ్ళు ఉన్నారు, ఇంకేవో అన్నవాళ్ళు ఉన్నారు, నోటికి వచ్చిన తిట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పాపాలు పోతాయి. ఇంతెందుకు? ఎవడైనా జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ భార్యను హత్య చేస్తే ఆ పాపానికి విముక్తి లేదట. 8 జన్మల్లో కుష్ఠరోగంతో పుడతాడు, చర్మరోగాలతో పుడతాడని, చర్మం అంతా అదో రకంగా అయిపోతుందని, భార్యాహత్య వల్ల ఇంత పాపం వస్తుందని మన పురాణాలు చెప్పాయి. అక్కడికి వెళ్ళి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని ముట్టుకుంటే తెలియక చేసిన ఈ భార్యాహత్య పాపం పోతుంది. అలాగని ఇప్పుడు హత్య చేయకండి, తెలియక చేస్తేనే చెప్పేది. ఏదైనా చెప్తే అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. మళ్ళీ ఈ మధ్యనే అయితే ఐసన వచ్చి అయితే మా ఆవిడ పొడి చేసి వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నాడు ఆయన. పొడి చేసి వెళ్ళమల్ల తెలియక ఈ దౌర్భాగ్యుడు అలాంటి పాపాలు చేస్తే పోతాయి. ఇంకా మరొకటి చెప్పారు, శిశుహత్యా పాపాలు కొన్ని ఉంటాయి. ఏమిటా శిశుహత్యా పాపాలు? కావాలని చంపకపోవచ్చు. కొంతమందికి గర్భవతులు అవడం ఇష్టం ఉండదు, అబార్షన్ చేయించుకుంటారట, అదొక మహాపాపం. భ్రూణహత్య అంటారు దాన్ని. తెలిసి కానీ తెలియక కానీ గర్భవతులు చాలామంది ఆసుపత్రికి వెళ్ళి ఇప్పుడే పిల్లల్ని కండడం ఇష్టం లేదనో, లేకపోతే ఏ అత్తారింటి వల్ల గొడవ, వత్తవారు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కోడలికి బలాత్కారంగా అబార్షన్ చేయించారు. ఆ పాపం కోడలతో పాటు వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ శిశుహత్య, భ్రూణహత్య, మహాపాపం నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనంతో తొలగిపోతుంది. కావాలని చేయకూడదు, కానీ పొరపాటును ఇలాంటివి చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం పశ్చాత్తప్తులై అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని చూస్తే చాలు. కొత్త వస్త్రాన్ని స్వామికి సమర్పించాలట. అక్కడ కొంచెం జాగ్రత్త ఇవ్వనండి, జీవితంలో ఒక్కసారైనా ఒక పంచి, ఒక కండువా, లేకపోతే చీర లాంటివి నాగేశ్వర జ్యోతిర్లింగానికి సమర్పిస్తే వాడు మళ్ళీ వస్త్రములు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ ఉండదని అంతరార్థం. అంతేగాని వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరం లేదంటే మేము కూడా భోగిపోయి ఒక యోగి పోయి మిగిలిన అన్నట్టుగా కాదు. ఇది అపార్థం చేసుకుంటారు కొంతమంది అనమాట. జీవితంలో పునర్జన్మ రాదట, అందుకనే వెళ్ళిన వాళ్ళు ఒక్క వస్త్రమైనా సమర్పిస్తారు. ఓసారి నేను వెళ్ళాను, అప్పటికి ప్రారంభకాలంలో నాకు వస్త్రం సమర్పించాలని తెలియదు, ఎందుకంటే చాలా కాలం క్రితం మాట కదా. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ కూర్చున్న అర్చకుడు అన్నాడు, మీరు మంచి మంచి అంచు పంచులు కడతారండి మీ తెలుగు వాళ్ళు, మాకంతా దరిద్ర పంచులు. నిజంగా అక్కడ ఉత్తర భారత వాళ్ళు పంచులు బాగుండవు, మనకి ఎంత బాగుంటాయో, టింగురంగానే ఇంత అంచులు కడతాం. ఓ పంచి ఇప్పించండి అన్నాడు. నేను చాలా బాధపడి కొత్త పంచులు తేలేదండి, ఇక్కడ కట్టుకున్న పంచి తప్పలేదండి అంటే ఆ కట్టుకున్న పంచి నాకు ఇచ్చేయండి, నేను స్వీకరిస్తున్నాను కదా, మీకు పాపం లేదన్నాడు. అప్పుడు ఏం చేశానంటే నేను పక్కన అదృష్టవశాత్తు మావిడ ఇంకో లుంగీ తెచ్చింది, ఆ లుంగీ కట్టుకుని ఈ పంచి ఇచ్చేసాను కట్టుకున్నది. అప్పుడు శాస్త్ర ప్రకారంగా దోషం లేదు, ఎందుకంటే అవతల వాడు అడిగాడు కనుక నాకు ముచ్చటపోయి అడిగినప్పుడు కట్టుకుంటా కూడా ఇచ్చేమని శాస్త్రం. మిమ్మల్ని రేపు పొద్దున జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా ఆనందపడిపోయి ఏమంటే సత్యనారాయణ గారు మీ ప్యాంట్ ఇచ్చేయండి అంటే ఇచ్చేచ్చు ఆయన అంటే ఉపవస్త్రం వేసుకుని మళ్ళీ డైరెక్ట్గా అలా ఇచ్చేస్తే మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నమాట. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర అని పాడుకొని మళ్ళీ ఆయన అలా ఇవ్వకుండా ఒక్క ఉపవస్త్రం కూడా ఒక తువాలు ఎట్టుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. ఏదో ఒకటి మొత్తం మీద వేసుకుని అడిగితే ఇమ్మని నా ఉద్దేశం ఏంటంటే అక్కడ అర్చకులు అడిగితే కట్టుగుడ్డలు కూడా ఇస్తే పుణ్యమేట. వాళ్ళు ఏదన్నా అడిగితే మనకు తోచినంత వరకు వస్త్రాదులు ఇవ్వండి, మరీ బొత్తిగా వెళ్ళ మంగళసూత్రం అడిగేస్తే అది మీ ఇష్టం, విచక్షణ జ్ఞానం, అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ వస్త్రదానం అక్కడ చేస్తే ఈశ్వరుడికి ఒక కొత్త వస్త్రం సమర్పిస్తే అటువంటి వాడు ఈ భూలోకంలో ఈ తిండి తెప్పలు బట్టలు కట్టుకోవలసిన కొంపలు కట్టుకోవలసిన ఈ మానవ జన్మ పొందక్కర్లేకుండా శాశ్వత కైలాసం పొందుతాడు. నాగేశ్వర జ్యోతిర్లింగం అన్నీ ఇన్ని అని చెప్పడానికి వీలు కానన్ని మహామహిములతో నిండినది. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక కానీ అసలు కథలోకి వెళ్ళలేదు. కారణం ఏమిటంటే ఈ జ్యోతిర్లింగానికి అపూర్వ శక్తి ఉన్నది, ఇంకొకటి కూడా ఉన్నది. కొంతమంది బయట ఉన్న కాలంలో నదుల్లో మునిగి స్నానం చేస్తారు, అది మహాపాపం. రజస్వలయ అయినటువంటి స్త్రీ ఎప్పుడూ గోదావరిలో కానీ గంగలో కానీ నదుల్లోకి వెళ్ళకూడదు, గుళ్ళల్లోకి వెళ్ళకూడదు, పురాణాలకి రాకూడదు, ఇది నియమం. కానీ తెలుసో తెలియకో ఈ రజోదోషంతో ఉన్నవాడు నదిలో మునిగితే, కాలువలో మునిగితే, లేక గుడికి వెడితే అది మహాపాపం కదా. ఆ పాపము కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం వల్ల పోతుంది. అట నాగేశ్వర జ్యోతిర్లింగం రజస్వల చేసిన మహాపాపములను తొలగిస్తుంది. కొంతమంది మైలు ఉన్నప్పుడు మైలు ఉందని తెలియక తిరిగేస్తారండి చోట్లకి, ఆ మైలుతోటే గుళ్ళుకి వెళ్ళిపోతారు, మైలుతో ఉద్యోగాలకు పోతారు, మైలుతో అగ్ని ముట్టుకుంటారు. ఎవరన్నా 11 రోజుల మైల్లో కానీ 3 రోజుల పక్షిణిలో కానీ ఇలా గొళ్ళకు వెళ్ళినా, ఇతరులను ముట్టుకున్నా, అన్నం వండినా, ఈ పాపాలు చేసిన వాళ్ళు కూడా నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే ఆ మైలు దోషాలు కూడా పోతాయి. ఇన్ని రకాలుగా నాగేశ్వర జ్యోతిర్లింగం అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్ర తీరంలో ఎలా ఆవిర్భవించిందో చెప్పుకుందాం. పూర్వం దారుక అని ఒక రాక్షసు ఉండేది. ఇది పరమ శివభక్తురాలు. శివుడి మీద కంటే వాడికి పార్వతి అంటే చాలా ఇష్టం. అందుకని ఈ దారుక అనే ఆవిడ పశ్చిమ సముద్ర తీరంలో, అంటే ఇప్పుడు పశ్చిమ సముద్రాన్ని ద్వారక దగ్గర ఉన్న ఆ సముద్రాన్ని అంతటిని అరేబియా సముద్రం అంటారు. ఈ సముద్ర తీరంలో 6 సంవత్సరముల పాటు పార్వతీదేవి కోసం మహాతపస్సు చేసింది. ఆవిడకి పార్వతి అంటే చాలా ఇష్టం. అంత దుర్మార్గురాలికి కూడా అమ్మంటే ఇష్టమే. రాక్షస స్త్రీలలో కొంతమందికి అమ్మవారి మీద భక్తి అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది క్రూరురాలు. అయినా 6 సంవత్సరముల పాటు ఒంటిపూట భోజనం చేస్తూ, కుంకుమ పసుపులతో జగన్మాత విగ్రహాన్ని అర్చన చేస్తూ ఓం నమశ్చండికాయై అనే మంత్రజపం చేసింది. ఈ చండికా మంత్రజపానికి మెచ్చుకున్న పార్వతి ఆవిడకి ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలో కోరుకో అంటే, ఎప్పుడైనా దేవతల వల్ల లేక శివుడి వల్ల మాకు గండం వస్తే అప్పుడు వచ్చి నువ్వు నా పసుపు కుంకాలు నిలబెట్టాలందిట. తథాస్తు అంది అమ్మవారు. శివుడు ఎంత బాగా వరాలు ఇస్తాడు, ఇవిడు కూడా అలాగే ఇచ్చేసింది. నా పసుపు కుంకాలు నిలబెట్టాలంటే తొందరపడి అలాగే అందిట. ఆ పసుపు కుంకాలు నిలబెట్టాలన్న దాని వెనక అతను దాని అభిప్రాయం ఇవిడికి అర్థం కాలేదా? అర్థమై కూడా వరమే ఇచ్చి ఉంటుంది. ఈ దారుక భర్త పేరు దారుకుడు. వాడు అసలు పేరు తెలియదు కానీ వాడికి భార్య అంటే చాలా ఇష్టం. అందుకని పెళ్ళాం పేరే నాకుంటే బాగుంటుంది అనుకుని వాడు కూడా దారుకుడు అని పేరు పెట్టుకున్నాడు. వీడు పరమ శివద్వేషి, భక్తద్వేషి, దేవద్వేషి. వాడు పశ్చిమ సముద్ర తీరంలో ఇప్పుడు ద్వారక ఉన్న ప్రాంతంలో 16 యోజనముల స్థలంలో ఒక భవనం కట్టుకున్నట్ట. యోజనం అంటే 8 మైళ్ళు. 8 16 అంటే 128 చదరపు మైళ్ళు దిగది. అంత అద్భుతమైనటువంటి స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ ఉండేవాడు. భార్యాసమేతంగా హఠాత్తుగా దేవతల మీద దండయాత్రకు వెళ్ళేవాడు. ఈ సముద్రంలో అప్పుడప్పుడు ఓడలు పెడుతూ ఉంటాయి కదా, వీళ్ళు మహారాక్షసులు. ఓడల దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఓడబడంగా ఎత్తుకొచ్చి నగరంలో బారేసి వాటిని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి స్త్రీలను వానభంగం చేసి వాళ్ళని తినేసి గందరగోళం చేసేవాడు. ఈ విధంగా దారుకుడు, వాడి భార్య పార్వతీదేవి వరం వల్ల విజృంభించి ప్రజాహింస చేశారు. చివరికి దేవతలు, మునులు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక శ్రీవత్స గోత్రం అంటే చాలా గట్టి గోత్రం అది. ఆ గోత్రంలో భృగు మహర్షి యొక్క వంశంలో భృగు యొక్క కొడుకుల్లో ఔర్వుడు అని ఒకడు ఉన్నాడు. ఆ ఔర్వుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏం చెప్పాడు, ఆ గొప్ప విశేషాలు ఏమిటో రేపు యథాప్రకారం